विद्यानामन्तस्तिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिका जन्मजलधौ निमग्नानां दंष्ट्रा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये वन्दे गुरुपदद्वन्द्वमवाङ्मानसगोचरं रक्तशुक्लप्रभामिश्रम् अतर्क्यं त्रैपुरं महः नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् नमः शिवाभ्यां नवयौवनाभ्यां परस्पराश्लिष्टवपुर्धराभ्यां नगेन्द्रकन्या वृषकेतनाभ्यां नमो नमः शङ्करपार्वतीभ्याम्
ఇప్పటివరకు మనం ఏంటి చెప్పుకున్నాం? సౌరాష్ట్రే సోమనాథంచ శ్రీశైలే మల్లికార్జునం ఉజ్జయిన్యాం మహాకాలం ఓంకారం అమరేశ్వరం ప్రజ్వల్యాం వైద్యనాథంచ ఐదు లింగములు గుర్తయ్యాయి. డాకిన్యాం భీమశంకరం, ఇప్పుడు డాకిని భీమశంకరుడి యొక్క మహామహిమను కూడా చెప్పుకుందాం. శంకరుడి మహిమతో కూడినటువంటి ఈ భీమశంకర మహిమని స్వయముగా నందీశ్వరుడు సనకుడు, సనందనుడు, సనత్కుమారుడు, సనత్సుజాతుడు అని పిలువబడేటటువంటి వారికి కైలాస పర్వత ప్రాంగణంలో చెప్పాట. కైలాసంలో చెప్పాడు, అక్కడ ఎక్కడా కాదు. ఒకప్పుడు నందీశ్వరుడు ఇలా అన్నాడు, వినండి శ్రద్ధగా అని సౌనకాది మహర్షులకు సూతుడు చెబుతున్నాడు. భీముడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు, వాడు బాగా బలంగా ఉండేవాడు. వాడు ప్రతిదినము ఉదయం పూట 20 ఏనుగుల్ని, మధ్యాహ్నం పూట 1000 గుర్రాలు, 5000 కోడిగుడ్లు, 1000 బస్తాల బియ్యంతో తయారు చేసిన అన్నము, అందులో మళ్ళీ 500 కావడ్ల సాంబారు కూడా పోసుకుని తినేవాడు. వాడు అంత గొప్పవాడు. వాడు సాంబమూర్తి అంటే వాడు అంత సాంబారు తినేవాడు. వాడు వీడి తల్లి పేరు కర్కటి. సహ్యపర్వతంలో ఉండేవాడు వాడు. వాడు సహ్యపర్వతం మీద అటు ఇటు తిరుగుతూ ఉండగా ఒక రోజున వీడి తోటి రాక్షసులు ఉంటారు కదా, వాళ్ళంతా, మా నాన్నగారు ఇవాళ నా కోసం బట్టలు తెచ్చారని ఒకడు, మా నాన్నగారు నా కోసం అన్నం తెచ్చాడని ఒకడు, మా నాన్నగారు నగలు తెచ్చారని ఒకరు, ఇలా అందరూ పొగుడుతున్నారు వాళ్ళ నాన్నని. వీడికి కంగారు వచ్చింది. వెంటనే అమ్మ దగ్గరికి వెళ్ళాడు. అమ్మ అన్నాడు, ఏమి నాయన? మాతర్మే కిత కుత్ర కథం వైకాకి నీ స్థితగా జ్ఞాతుమిచ్చామి తత్సర్వం యథార్థంతం వదాదున. అమ్మ, ఎక్కడ చూసినా ఎవరిని చూసినా అందరూ మా నాన్న పేరు పుల్లారావు, మా నాన్నగారి పేరు పెంటారావు, దెబ్బారావు అని చెబుతున్నారు. మా నాన్న అది కొన్నాడు ఇది కొన్నాడు అంటున్నారు. మా నాన్న ఎవరే, అసలు పుట్టాక ఇప్పటివరకు నాన్నని చూడలేదు నేను. నాన్నకి దూరంగా నువ్వెందుకు ఒంటరిగా ఉంటున్నావు? మా నాన్న పేరేమిటో తెలుసుకోవడానికి నాకు అర్హత ఉందా లేదా అన్నాడు. అప్పుడు ఆవిడ, అదేంటినైనా మీ నాన్న చాలా గొప్పవాడురా, ఏదో నా కర్మకాలి వైధవ్యం పొంది ఇలా ఏడుస్తున్నానంది. నీకు భర్త లేకుండా చేసిన దుర్మార్గుడు ఎవడు? ఇంతకీ మా తండ్రి ఎవరంటే ఏం చెప్పమంటావు నాయన? ఉన్నదే చెప్పన్నాడు ఆయన. పితా తే కుంభకర్ణశ్చ రావణానుజయేవచ రామేణ మారిత సోయం భ్రాత్రాసక మహాబలగ. మీ నాన్న కుంభకర్ణుడు అనే పేరుతో ఉండేవాడు రా నాయన. రావణానుజ, రావణాసురుడికి తమ్ముడు, పూర్వం లంకా ద్వీపాన్ని పరిపాలించాడు. ఏం చేస్తాం, రాముడని ఒక మహాపురుషుడికి అపచారం చేశాడు మీ పెదనాన్న రావణుడు. ఆ రాముడు తన భార్య కోసం లంకానగరం మీదకు అడుగుపెట్టి మీ నాన్న కుంభకర్ణుణ్ణి, మీ పెదనాన్న రావణాసురుణ్ణి అందరినీ చంపేశాడు. నువ్వు కుంభకర్ణుడి కొడుకురా నాయన, అందుకే వాడికి అంత తిండి. వాడికి ఆశ్చర్యం కలిగింది. ఏమిటంటే కుంభకర్ణుడు ఆ మహాపరాక్రమవంతుడు, ఆయన గురించి ఈ చుట్టుపక్కల ఎంతోమంది పొగుడుతూ ఉంటే విన్నాను, అయినా నాకు ఈ బాడీ ఇచ్చిన డాడీ అన్నాడు ఆయన. అవును నాయన, నాయన ఇప్పటికి అర్థమైందా, అందుకే మీ నాన్నగారు అంత కాకపోయినా అందులో కొంతైనా అన్నం తింటున్నావు, ఇహ నువ్వు నిద్రపోయి గురక పెడితేనా, ఓహో అరి బాబోయ్ అంత గొప్ప పరాక్రమవంతుడు కుంభకర్ణుడికి భార్యవాను అన్నాడు. అవును నాయన, అసలు రహస్యం ఇంకా చెబుతాను, ఇంకా పూర్తవలేదు. ఏమిటి పూర్తిగా చెప్పు. అసలు నా భర్త కుంభకర్ణుడు కాదు, వీడు తెల్లబోయాడు. కుంభకర్ణుడు కొడుకుని అంటావు, కుంభకర్ణుడు కాదంటావంటే భర్త మమ విరాధోహి రామేణ నిహతఃపుర. విరాధుడు అని ఒక రాక్షసుడు ఉండేవాడు. ఈ విరాధుడు అనే రాక్షసుడికి మా నాన్న నన్నిచ్చి పెళ్లి చేశాడు. వీడు దండకారణ్యంలో తిరిగేవాడు. సీత రామ లక్ష్మణులు దండకారణ్యంలో తిరుగుతూ తిరుగుతూ నా భర్త విరాధుడిని చంపేశారు. విరాధుడు తెలుసుగా మీకు, చేతులతో ఇలా పట్టుకుని ఎత్తుపోయాడు సీతని. ఆ విరాధుడిని రాముడు చంపేశాడు. మొదటిసారిగా నాకు వైధవ్యం వచ్చింది. కానీ మేము రాక్షస స్త్రీలం గనక పొద్దున్న పెళ్ళి సాయంత్రం పెటాకు మాకు అలవాటు, అమెరికాలో ఉంటాంలేండి మేము అని చెప్పిందిలేండి ఆవిడ. అంచేత మేము ఎన్ని పెళ్ళిళ్ళైనా చేసుకోవచ్చు, ఎన్ని పెటాకులైనా పుచ్చుకోవచ్చు. ఇంత స్పష్టంగా చెప్పేసింది. మా భర్త చచ్చిపోయాక మరో భర్త కోసం వెళుతూ ఉంటే అదృష్టవశాత్తు మార్గ మధ్యంలో మరోడు దొరికాడు. వాడి పేరు దోషణుడు, కరదోషణుడు అంటారు కదా. ఈ దోషణుడు రెండో భర్త. వీణ్ణి పెళ్లి చేసుకుని పట్టుమని 10 రోజులు దండకారణ్యంలో తిరుగుతూ ఉంటే శూర్పణకారి ఆవిడ మళ్ళీ వెళ్ళని రెచ్చగొట్టింది. ఈ కరదోషణాదులు మళ్ళీ రాముడి దగ్గరికి వెళ్ళారు. అదేమిటో, ఈ రాముడు నా భర్తను చంపడానికి పుట్టినట్టుగా ఉన్నాడు. ముందు విరాధుణ్ణి చంపాడు, ఆ తర్వాత కరదోషణుల్ని చంపేశాడు. దాంతో రెండో మొగుడు చచ్చిపోయాడు. ఇంక అక్కడి నుంచి పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను నేను. శాస్త్రోక్త రీతిలో తాళి కట్టించుకోకుండా తిరుగుతున్నాను. ఇంతలో 6 నెలల పాటు నిద్రపోయి 6 నెలలకు ఒక్కరోజు మాత్రమే ప్రపంచ పర్యటన చేస్తాడు మీ నాన్న కుంభకర్ణుడు. ఆయన అక్కడికి వచ్చాడు. ఆయన నన్ను చూచాడు. చూచి చూడగానే, ఏమే నన్ను పెళ్లి చేసుకుంటావంటే వద్దండి, పెళ్లి చేసుకున్నప్పుడల్లా నా మొగుడు చచ్చిపోతున్నాడు అంది. దాంతో నాకు కోపం వచ్చింది, ఆయనకి కొంచెం కోపం వచ్చింది. వాడు ఏం చేశాడు, నేను కుంభకర్ణుణ్ణి రావణానుజుణ్ణి, నన్ను ఎందుకు పెళ్లి చేసుకోవు అంటే, లేదయ్యా నాకు కొన్ని ఇబ్బందులు ఉన్నాయి, నా జాతకం అటువంటిది, నన్ను పెళ్లి చేసుకున్నవాడు చచ్చిపోతాడు అంటే. దాంతో వాడు ఏం చేశాట, బలాద్భుంక్త్వా, వాడి చేత బలాత్కారంగా భోగవాన్ మద్భోగం కృతవాంస్తాత ప్రసహ్య బలవాన్ పుర, పెళ్లి చేసుకోకుండా నన్ను బలాత్కారంగా సేకరించాడు. అదిగో ఆ బలాత్కారంగా సేకరించిన ప్రభావంతో నువ్వు పుట్టావు. అతనితో తాళి సంబంధం లేదు, ఈ పాళీ సంబంధం తప్ప. అప్పుడు చెప్పాను నేను, అయ్యా నన్ను పెళ్లి చేసుకున్నవాడు ఎవడు బతకట్లేదు, అందుకే నేను వద్దన్నాను, అంతేగాని నువ్వు వంటి ఇష్టం లేక కాదు, నా జాతకం అలా ఉందనుకున్నాను, అయినా నువ్వు నన్ను బలాత్కరించావు. ఇప్పుడు నా గతి ఏమిటంటే పెళ్లి చేసుకోకుండా లంకానగరానికి నేను ఎవరిని తీసుకెళ్ళను, కాబట్టి ఇక్కడే పడుండి నీకు కొడుకు పుడతాడు, వాడిని పెంచుకుంటూ ఉండన్నాడు ఆయన. మరి నేను ఏదన్నా పోషణ కావాలంటే ఎలాగా అంటే, 6 నెలలకోసారి నేను నిద్రలేస్తాను, 6 నెలలకోసారి నిద్ర లేచి తిండి తిని పడుకుంటాను, ఆ 6 నెలలకోసారి లేచినప్పుడల్లా నీ మొహం చూడడానికి వస్తానే, వచ్చి 6 నెలలకి సరిపడా తిరుబండారాలు నగలు నాణ్యాలు పించానన్నమాట. విడాకులు పుచ్చుకున్న వాళ్ళకి కోర్టులో ఏమంటారంటే, ఈ పెళ్ళానికి పిల్లవాడికి అదేదో కాంపెన్సేషన్ అని ఇస్తాను వాడు బతకడానికి, అలాంటిది నేను ఇస్తానన్నాడు వాడు. అప్పటి నుంచి ఆయన నాకు పంపేవాడు తిండి, ఆ తర్వాత నగలు పంపేవాడు, నాణ్యాలు పంపేవాడు. నువ్వు పుట్టావు కొంతకాలానికి, నువ్వు పుట్టాక 6 నెలలకి సరిపడా ఆయన పంపే భత్యం నువ్వు 2 రోజుల్లో తినేసేవాడివి. అందుకని నిన్ను ఈ అడవికి తీసుకొచ్చాను, ఎందుకంటే భర్తగారు పంపే తిండి నువ్వే తింటే నేనేం చెయ్యాలని. నువ్వు మీ నాన్నగారు అంత కాకపోయినా మీ నాన్న 6 నెలలు నిద్రపోయి 1 రోజు లేస్తాడు, నువ్వు 3 నెలలు నిద్రపోయి 3 రోజులు మెలకుగా ఉంటావు, కాబట్టి నీ వల్ల కొంత సుఖపడుతున్నాను, ఇది నా అసలు రహస్యం అని ఆవిడ చెప్పింది. ఆశ్చర్యంగా ఉంటాయి కొన్ని, ఎంత విచిత్రంగా ఉంటుందో ఈ సృష్టిలో. ఇది తండ్రి పోలి కొడుక్కి ఇలా వస్తుందన్నమాట. తండ్రి 6 నెలలు నిద్రపోతే వీడు 3 నెలలు నిద్ర అయ్యేవాట. వాడు 6 నెలలకు 1 రోజు తింటే తిండి, వీడు మిగతా 3 నెలలు తినేవాడు. కాకపోతే 3 నెలల్లో వాడు 6 నెలలకు 1 రోజు తినే తిండి అంతా వీడు తినేవాట. ఇదిరా సరే అప్పటి నుంచి నేను ఇక్కడే ఉన్నాను. ఒకరోజు నేను జరిగింది, తిండి లేక నువ్వు చిన్నప్పుడు నీ చిన్నప్పుడు బాగా మహాబాధ పడిపోయావు, ఆకలో ఆకలో అన్నావు. అప్పుడు నేను ఎవడైనా దొరికితే బాగుండు ఆహారంగా నరుడు వాడిని మింగుదాం అనుకున్నాను. నిన్ను ఈ కొండ మీద ఒక చోట అట్టే పెట్టి ఆహారం కోసం బయలుదేరాను. ఆ సమయంలో మా నాన్నగారు అక్కడికి వచ్చాడు. ఆ మహానుభావుణ్ణి చూసి, నాన్న నాన్న ఈ మధ్యకాలంలో ఏమైపోయావు అని అడిగాను. ఏమైపోయానో తెలియదమ్మా, నువ్వు నేను విడిపోయావు, ఇంతకు నువ్వేం చేస్తున్నావు అని ఆయన అడిగాడు. జరిగిందంతా చెప్పాను. అయ్యో, నా కూతురు వయ్యుండి తిండి లేక ఇక్కడ మలమల మాడిపోతున్నావా, నా మనవుడు మంచి పరాక్రమవంతుడా, ఇప్పుడే నీకోసం నరమాంసం తెస్తాను అని మా నాన్న నేను చూస్తూ ఉండగా, అగస్త్య మహర్షి శిష్యుడు సుతీక్ష్ణుడు అనేవాడి దగ్గరికి వెళ్ళి, ఒరేయ్ నా మనవడికి ఆకలిస్తోంది, నిన్ను పట్టుకుని వాడికి మాంసంగా ఇస్తాను అని అగస్త్యుడి శిష్యుడిని సుతీక్ష్ణుడిని పట్టుకున్నాడు. దాంతో సుతీక్ష్ణుడు తీక్షణంగా అంటే కళ్ళు ఇలా దగ్గరికి పెట్టి హుమ్ అన్నాడు. వెంటనే ఆ కళ్ళల్లో నుంచి అగ్నిజ్వాలలు వచ్చి మా నాన్న భస్మం అయిపోయాడు. అదేమిటో తెలియదురా నీ జాతకం కొడుక, నీకోసం మాంసం తెద్దామని వెళ్ళి మీ తాత మా నాన్న నీ మాతామహుడు వాడు భస్మం అయిపోయాడు. చివరికి ఈ విధంగా నానాయాతన పడిపోతూ ఏదో ఏనుగుల్ని పీనుగుల్ని చేసి నీకు ఇచ్చి పోషిస్తున్నాను. ఇవన్నీ నీకు చెప్పాననుకో, నీకు నీ తండ్రి మీద ప్రేమ, నీ తండ్రిని చంపిన రావుడి మీద కోపం వచ్చి మనుషుల మీద ద్వేషం పెరిగి మానవుల మీద కక్ష కట్టి వాళ్ళని చంపడానికి పెడతావు. వెడితే ఈ మానవులు భక్తులు జ్ఞానులు, వాళ్ళు నిన్ను ఎలా చంపేస్తారో ఏ రకంగా చంపుతారో అననే భయంతో నీకు ఈ కథ చెప్పలేదు అనగానే వెంటనే వాడు పళ్ళు పటపట కొరికి, ఇప్పటికైనా చెప్పి మహోపకారం చేశావు, ఆ రాముణ్ణి ఇప్పుడే చంపేస్తానన్నాడు. నువ్వు చంపడానికి రామావతారం వెళ్ళిపోయింది నాయన అంది ఆవిడ. మరేం చేయను, ఏం చేయొద్దురా, నా మాట విను, మీ నాన్న అన్నగారు రావణుడు వీళ్ళందరూ మహానుభావులైన ఋషుల జోలికి వెళ్ళి, విష్ణువు జోలికి వెళ్ళి, మనుష్యుల జోలికి వెళ్ళి యజ్ఞాలను పాడు చేసి నాశనమైపోయారు. నువ్వు అలాంటి పనులు చేయకుండా హాయిగా ఇక్కడ ఏనుగులు ఉన్నాయి, ఆ ఏనుగుల్ని పీనుగుల్ని చేసుకు తిను. ఈ అడవిలో సింహాలు ఉన్నాయి, పులులు ఉన్నాయి, లేళ్ళు ఉన్నాయి, బోలెడని జంతువులు ఉన్నాయి, వాటిని తిను. దాహం వేస్తే సముద్రానికి వెళ్ళి కావలసినంత మంచినీళ్ళు తాగు, ఎందుకంటే రాక్షసులు ఉప్పు నీరు తాగిన వాళ్ళు చావరు, వాళ్ళకి ఉప్పు నీరు పప్పు నీరు లాంటిది, సాంబార్ లాంటిది, అవి తాగుతూ బతుకు అంది. నువ్వెన్ని చెప్పినా సరే నేను ఈ దేవతల మీద, విష్ణువు మీద, మా నాన్నని చంపిన రాముడిని, ఆ రాముడి వంశాన్ని నాశనం చేయకుండా ఉండలేను, అంటే నరుల మీద పగ తీర్చుకోకుండా ఉండలేను అనగానే, నా మాట వినరా, ఎంతోమంది రాక్షసులు నశించిపోయారు అన్నది. ఓ పని చేస్తానమ్మా, మరణం లేని వరం పొందుతాను, అప్పుడు నీకు ఇష్టమేనా అనగానే, ఆ పని చేయకూడక ఒప్పుకుంటానంది. మరణం లేకుండా వరం పొందాలంటే ఏం చేస్తావు నువ్వు అంది మళ్ళీ మళ్ళీ. విరించి గురించి తపస్సు చేస్తాను, బ్రహ్మని మెప్పిస్తాను, ఆయన మెచ్చుకున్నాడంటే అపూర్వమైన వరాలు ఇస్తాడు, దాంతో మరణాన్ని జయించవచ్చు, మరణాన్ని జయించాననుకో అప్పుడు నరుల మీద పగ సాధించవచ్చు అని వెంటనే వీడు సహ్యపర్వతంలో ఒక కొండ శిఖరం మీదకి వెళ్ళి చిట్ట చివర నిలబడి రెండు చేతులు ఇలా పైకెత్తి ఊర్ధ్వబాహుడై ఒంటి కాలు మీద నిలబడి, ఒక కాలి బొటనవేలు నేల మీద పెట్టి రెండో కాలు పైకెత్తి మోకాలను చేర్చి ఇలా ఒంటి కాలు మీద నిలబడి తపస్సు చేసేట, నెత్తి మీద చేతులు పెట్టుకుని. ఎంత కష్టం అది ఒంటి కాలు మీద నిలబడడం అంటే, గట్టిగా 5 నిమిషాలు నిలబడితే కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. అటువంటిది ఫస్ట్ ఫ్లోర్ వద్దు, అందరూ గ్రౌండ్ ఫ్లోర్లోనే రూములు కావాలి, 2 సార్లు పైకి ఎక్కలేము. వాడు అలాంటిది బండరాయి పైకి ఎక్కి అక్కడి నుంచి కొండ మీద నిలబడి తపస్సు చేసేట. ఒకరోజు కాదు, 2 రోజులు కాదు, 100 సంవత్సరాలు తపస్సు చేశాడు, శతవర్షాలు. అప్పుడు వాడి నెత్తి మీద నుంచి అగ్నిజ్వాలలు లేచిపోయాయి, భూమ్యాకాశాలు ఆవరించాయి, బ్రహ్మలోకం వరకు వెళ్ళిపోయిందిట. ఉగ్రాచార దైత్యేంద్రమూర్ధ దిశోద్ధూత సధూమహేతి పటలో దంచత్తపో వన్నిచే. భయంకరమైన ఆచారముతో, ఉగ్రాచారముతో తపస్సు చేస్తున్న ఈ రాక్షసుడి శిరస్సు మీద నుంచి అగ్నిజ్వాలలు లేచి బ్రహ్మలోక పర్యంతం వ్యాపించాయి. గొప్ప తపస్సు చేస్తే ఈ నెత్తి మంచి అగ్ని పుడుతుంది, ఈ అగ్ని లోకాల్లో వాళ్ళందరినీ కాల్చేస్తుంది. అదే బాగా గ్లోబలైజేషన్ వేడంటారే, అదే భయంకరమైన వేడన్నమాట. ఇది కేవలం మానవులకి మాత్రమే కనబడదు, మిగతా వాళ్ళందరికీ కనబడుతుంది. దేవతలు చూడగలరు. అగ్నిజ్వాలలు అలా వెళ్ళిపోయాయి, దేవలోకం కాలిపోయింది. బ్రహ్మగారి కాళ్ళు కూడా చుర్రు చుర్రు అంటున్నాయి. దాంతో దేవతలు పరుగు పరుగున బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి, బ్రహ్మన్ వై రక్షసస్తేదో లోకాన్ పీడితు ముజ్జితం, బాబు బ్రహ్మదేవ నువ్వు తొందరగా లేవాలి లేవాలి, ఈ రాక్షసుడు తపస్సు చేస్తున్నాడు, ఈ తపస్సు వల్ల లోకాలన్నీ అల్లకల్లోలం అయిపోతున్నాయి, ఇంకా నీ దాకా రాలేదా ఈ రాక్షసుడు చేస్తున్న తపస్సు వల్ల పుట్టిన అగ్ని అన్నారు. ఇదిగో నా కాళ్ళు కూడా కాలిపోతున్నాయి, ఇప్పుడే వెళ్ళి వాడికి వరాలిచ్చి వాడి తపస్సు ఆపుతాను, వాడు తపస్సు చేస్తే మీకు నాకు ప్రమాదమే అని తపస్సుకి తట్టుకోలేక బ్రహ్మ ప్రత్యక్షం అయ్యాడనమాట. అంటే మనం తపస్సు చేస్తే ఆ తపశ్శక్తి బ్రహ్మని ఈడ్చుకొస్తుంది మన దగ్గరికి, అది దాని గొప్పతనం. అందుకే తపస్సు చాలా గొప్పదన్నారు. వెంటనే ప్రత్యక్షం అయ్యాడు బ్రహ్మగారు. వాడికి మతిపోయింది. అంతవరకు బ్రహ్మను ఎప్పుడు చూడాల, ఎర్రగా తామరపువ్వు రంగులో లేత రంగులో అందమైన రూపంతో నల్లని ఒత్తైన జుట్టులా వేళ్లాడుతూ ఉండగా కిరీటాలు ధరించి నాలుగు ముఖములతో అసలు భువన సుందరుడు అన్నట్టుగా ఉన్న బ్రహ్మని చూచి, సుకుమార శరీరాన్ని చూచి పొంగిపోయాడు. అప్పుడు బ్రహ్మ, ప్రసన్నోస్మి వరం బ్రూహి ఎత్తే మనసి వర్తతే. నాయనా నేను ప్రసన్నుండయ్యాను, అబ్బా ఎంత తపస్సు చేసావురా. ఎంతో పూర్వం హిరణ్యకశిపుడు అని ఒకడు ఉండేవాడు, వాడు చేసినంత తపస్సు ఎవరనే చేయగలరా అనుకున్నాను, మళ్ళీ నువ్వు అంత తపస్సు చేసావు ఇంచుమించుగా. ఊరి ఏమి మొండితనవురా, తిండి మానేసి నీళ్లు మానేసి గాలి మాత్రం పీల్చుకుంటూ ఒంటికాలి మీద నిలబడి 100 సంవత్సరాలు తపస్సు చేయడం అంటే సామాన్యుడు చేయగలడా. ఉత్సుకతం జలాన్నముల నొల్లక నీ క్రియ ఇట్లు 100 సంవత్సరముల్ తపంబు శుభంబుగ చేయవచ్చునే. ఉత్సవమయ్య మాకు మమునుగ్ర తపంబున గెల్చి తీవు, నే వత్సలతల్ని నును కదియవచ్చితి కోరుము కోర్కులిచ్చదం. నాయనా మంచినీళ్ళు తాగకుండా జలాన్నముల నొల్లక, మంచినీళ్ళు కానీ అన్నం కానీ ఈ రెండూ స్వీకరించకుండా నీలాగా 100 ఏళ్ళు తపస్సు చేసి ఎవడైనా బ్రతకగలడా? అన్నం తినకుండా పోని 1 వారం బతుకుతాడు, 4 నెలలు బతుకుతాడు, నీళ్లు తాగకుండా 7 రోజుల కంటే ఎక్కువ బతకలేరు. అటువంటిది నువ్వు రెండూ విడిచిపెట్టి 100 సంవత్సరాలు ఎలా తపస్సు చేసావు? ఈ తపస్సు చేస్తే నీ శరీరంలో ప్రాణం ఎలా నిలబడింది? ఆశ్చర్యం, నీ ఉగ్రమైన తపస్సుతో నన్ను జయించావు, అందుకే నేను సంతోషంతో వాత్సల్యంతో నీ దగ్గరకు వచ్చాను, నీకేం కావాలన్నా ఇస్తాను, కోరుకోనగానే యది ప్రసన్నో దేవేశ యది దేయో వరస్త్వయ అతులంచ బలం వేద్య దేహిత్వం కమలాసన. ఓ పద్మాసన, నా తపస్సుకి మెచ్చుకున్నావు, నేను నిన్ను ఒక వరం అడుగుతాను. మృత్యువు లేకుండా వరం నువ్వు ఎవరికి ఇవ్వవట, అడిగినా ఇవ్వవట, ఎందుకు వచ్చింది అడగటంలా. మహాబలం ప్రసాదించు, సాటి లేని బలం ప్రసాదించు, నా బలం నాకు తప్ప మరెవరికీ తెలియకూడదు, సమస్త జాతుల్ని చితక్కొట్టి చెవులు మూసే శక్తి నాకు ప్రసాదించనగానే తథాస్తు, సాటి లేని మేటి బలం నీకు ఇస్తున్నాను. ఈ దేవతలు మానవులు పాతాళలోకవాసుల్లో నీకెవరు సాటి రారు. అక్కడే ఉంది టెక్నిక్. స్వర్గ మర్త్య పాతాళలోకాలు, ఈ 3 లోకాల్లో నీకు సాటి వచ్చేవాళ్ళు ఉండరు అని మాయమైపోయాడు. 3 లోకాల్లో మాత్రమే, త్రిమూర్తుల కంటే నల్లా అంటే కొంప ములుగుతుంది, ఈయనకే ముందు వాడు ఈయనే ముందు నాశనం చేస్తాడు. కొంతమంది దుర్మార్గులైన శిష్యులు చేరదీయకూడదు, గురువుకే ద్రోహం పెడతారు. ఇప్పుడు గురువుగారు బ్రహ్మగారు ఎదురుగుండా ఉన్నవాడు, తపశ్శక్తికి మెచ్చుకున్నాడు, నాకంటే నువ్వు గొప్ప బలవంతుడు అయిపోంటే ముందు బ్రహ్మను చంపేస్తాడు వాడు. భస్మాసుడికి వరం ఇచ్చి తెచ్చుకోలేదటండి ఈశ్వరుడు మరి. అందుకే బ్రహ్మదేవుడు గొప్ప గురువు కాబట్టి, బ్రహ్మ అంటే పరబ్రహ్మ, గురువు, జ్ఞాని, సృష్టికర్త, వీడు నన్ను అందరినీ మించిన బలవంతుణ్ణి చెయ్యంటే స్వర్గమర్త్య పాతాళ లోకములలో నీకు సాటి వచ్చేవాడు ఉండడు అని త్రిమూర్తులు తక్కిన వాళ్ళని అక్కడికి చేర్చలేదు. చేరిస్తే ఎంత నష్టమో ఆయనకి తెలుసు కనుక ఎప్పుడు గురువుగారు ఇంతకంటే తెలియనాడు అనే విషయం వాడికి తెలియదు. ఈ పిచ్చి పీరుకి అమ్మ దగ్గరకు వచ్చేశాడు, అమ్మకి నమస్కారం చేసేశాడు. అమ్మ, ఇక నన్ను ప్రపంచంలో ఎవరూ జయించలేరు, మహాబలశాలిని నేను అన్నాడు. సంతోషం నాయన అంది. ఇంకక్కడి నుంచి వాడు అందరినీ జయించాడు. ఇంద్రుణ్ణి పడగొట్టాడు, చంద్రుణ్ణి పడగొట్టాడు, యముణ్ణి, దిక్పాలకుల్ని అందరినీ జయించేశాడు. అందరినీ స్వర్గాన్ని జయించాక పాతాళాన్ని జయించాడు. అప్పుడు భూమి మీదకి వచ్చాడు. చేతని మానవులంటే లోకు కనుక. ఆ కాలంలో సుదక్షిణుడు అని ఒక రాజుగారు ఉండేవారు. ఆ రాజుగారు చాలా గొప్ప భక్తుడు. ఆయన కాంబోజ దేశం నుంచి కామరూప దేశం వరకు పరిపాలించేవాడు. కాంబోజ దేశం అంటే ఇప్పుడు కాంబోడియా అంటున్నాం, అదే కంపూచియా. అక్కడ ఆ రాజుగారు కట్టించిన ఒక విష్ణు బ్రహ్మ రుద్రుల ఆలయం ఒకటి చాలా గొప్ప ఆలయం ఉంది. 1000 ఎకరాల స్థలంలో ఉందన్నమాట ఆలయం. అసలు అక్కడికి వెళితే 7 రోజులు చూడడానికి కూడా సరిపోదట. ఆ సుదక్షిణుడి రాజ్యం తూర్పున, అంటే ఇక్కడ మనం అస్సాం అంటున్నామే దాని కామరూపం అంటారు, అస్సాము దగ్గర నుంచి మొదలుపెట్టి కాంబోజ దేశం వరకు ఆయనే రాజ్య పరిపాలన చేసేవాట. ఆయన గురించి ఇక్కడ చెప్పారు, పురా సుదక్షిణం తత్ర కామరూపేశ్వరం ప్రభుం. కామరూప దేశం నుంచి, గౌహతి నుంచి మొదలుకొని మొత్తం ఈ భూమండలాన్ని పరిపాలించాడు ఆయన ఆ రోజుల్లో, కాంబోజ దేశం వరకు. ఆ తర్వాత ఆయన ఆలయం కట్టించాడు, అది పాడైపోయింది. మరికొంతకాలానికి అదే వంశంలో పుట్టిన మరో రాజు సుదక్షిణుడు అనేవాడే ఆ వంశంలో దాన్ని పునర్నిర్మాణం చేశాడు. మళ్ళీ అది శిథిలమయ్యింది. నేటికి 2000 సంవత్సరాల క్రితం ఆలయాన్ని విక్రమాదిత్య మహారాజు గారు పునర్నిర్మాణం చేశాడు. ఇప్పుడు ఆలయం ఇంకా అక్కడ ఉంది. ఆ కాంబోజ దేశానికి వెళ్ళాలని మేము అనుకున్నాం. ఏమో ఎప్పుడు ఏం జరుగుతుందో తెలియదు. ఆ ఆలయం చూడడం చాలా గొప్పది. ఈ హైదరాబాద్లో ఏదో కనుక్కున్నా ఉన్నారు మా సుబ్బారావు గారు, అందరం కలిసి ఒకసారి సుబ్బారావు గారిని కూడా కనుక్కోండి, కుదిరితే ఒకసారి వెళ్ళొచ్చేద్దాం. ఏముంది కాంబోజ దేశం అంత, విమానం ఎక్కితే 3.5-4 గంటలు వెళ్ళిపోతా అంట. రైలు ఎక్కితే కూడా మనం ఇక్కడికి 24 గంటలు పడుతుంది. విమానంలో ఓన్లీ 4 అవర్స్ వెళ్ళిపోవచ్చు. కాకపోతే 7 రోజులు తిరగలట, లోపలికి అడుగు పెడితే పొద్దున్న ఎడితే సాయంత్రానికి బయటకు వస్తాం. అలా 5-6 రోజులు 7 రోజులు తిరిగితే కానీ అందులో మొత్తం అవ్వవు. అంత విష్ణుమూర్తి ఆలయం, అంత గొప్ప బ్రహ్మదేవుడి ఆలయం, అంతటి శివుడి ఆలయం అన్నీ ఉన్నాయి లోపల. దాన్ని ఫోటోలతో సైతంగా ఈ మధ్యన ఒక ఆయన పట్టుకొచ్చి నాకు బాలకృష్ణ గారికి, ఆ రోజున మా కృష్ణారావు గారు కూడా ఉన్నారో తెలియదు కానీ అందరికీ చూపించాడు. చాలా ఆశ్చర్యం కలిగింది. ఈ మధ్యన ఇంటర్నెట్లో కూడా పెట్టారు దాన్ని యూట్యూబుల్లో. అద్భుతమైన ఆలయాలు. కాంబోజ దేశంలో ఉండటువంటి, అది మలేషియా పక్కన, మలేషియా థాయిలాండ్ పక్కన ఉందిట. థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్లో దిగితే అక్కడ నుంచి బస్సుల్లోనో కారుల్లోనో 3 గంటల ప్రయాణం అన్నమాట. ఇంకా ఉంచారు ఎందుకంటే ఆ టూరిస్టులు దాని మీదే బతుకుతారు. ఆ దేశానికి అసలు బతికే ఈ ఆలయాలు. ఈ ఆలయానికి చూడడానికి వచ్చేవాళ్ళంతా వీసాకి డబ్బులు కట్టాలి కదా మరి అక్కడ, అందుకని ఆ వీసా డబ్బులతో బతుకుతున్నారు అనమాట. అది చాలా గొప్ప అద్భుతమైన ఆలయం. అది అది చూసినప్పుడు నాకు మతిపోయింది అనమాట. ఈ మధ్యన యూట్యూబ్లో పెట్టి నొక్కి చూశాను, ఇంత ఆలయం ఉందా, 1000 ఎకరాల స్థలం. అందులో 100 ఎకరాల్లో విష్ణుమూర్తి ఆలయం ఉంది. ఈ సుదక్షిణుడు అనేవాడు కట్టిందనమాట. ఈయన అంత గొప్పవాడు. ఆయన త్రిమూర్తుల్ని పూజిస్తాడు, ప్రధానంగా శివభక్తుడు. అందుకే మధ్యలో శివుడు, ఒకవైపు బ్రహ్మ, ఒకవైపు విష్ణువు ఉంటాడు. శివుడు అంటేనే త్రిమూర్తిత్మకుడు, బ్రహ్మ విష్ణు మహేశ్వరుల కలయిక అని ఆయన భావన అన్నమాట. ఆయన ఈ మొత్తం సామ్రాజ్యాన్ని పరిపాలించేవాడు. ఒకరోజున ఆయన ప్రాగ్జ్యోతిషపురంలో ఉన్నాడు. ప్రాగ్జ్యోతిషం అంటే మీకు చెప్పాను కదా, గౌహతి. 2010లో మనం వెళ్ళాం. ఆ డివిడి కూడా మీరు చూశారు. అక్కడ నవగ్రహాలయం ఉంది ప్రాగ్జ్యోతిషపురంలో. ఆ నవగ్రహాలయం దగ్గర కూర్చుని మధ్యలో ఈశ్వరుణ్ణి పెట్టి పూజిస్తున్నాడు. అక్కడికి వెళ్ళాడు ఈ భీముడు ఆయన్ని జయించడానికి. ఎందుకంటే ఆయన జయిస్తే అందరినీ జయించినట్టే, అందరికీ చక్రవర్తి కదండి. ఈయన్ని జయిస్తే ఆయన దగ్గర ఉన్న శిష్యులందరినీ జయించినట్టే. అక్కడికి వెళ్ళిన తదనంతర ఘట్టాలతో మళ్ళీ మనం రేపు కలుసుకుంటాం.